गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
రాబోయే 2 సంవత్సరాలు ప్రపంచానికి చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు. అనేక సంస్థలు, అనేక విద్యా సంస్థలు పూర్తిగా ఎగిరిపోతాయి. ఎగిరిపోతాయంటే ఇంకవి క్లోజ్ అయిపోతాయి. ఇంకా కొత్త విద్య ప్రాదుర్భావంలోకి వస్తుంది. దానికి మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఆధ్యాత్మిక విద్య ప్రపంచానికి అందాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య అంటే ఎప్పుడో పని అంతా అయిపోయాక, ముసల్తనం వచ్చాక వృద్ధాశ్రమంలోకి పంపించే పరిస్థితుల్లో కాదు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక విద్య నేర్పాలి. అంచేత పరమపూజ్య గురుదేవులు దాని పేరు మార్చారు. ఆధ్యాత్మిక విద్య అంటే మీకేం అర్థం కాదు, తప్పు అర్థం వస్తుంది. ఇంకొక జీవన్ దేవత సాధన. మీరు బతికి ఉన్నారు, బతికి ఉండటానికి కారణం వాయుదేవుడు. మన దాహం అది పోవటానికి కారణం వరుణదేవుడు. మనకి ఆహారం అది రావటానికి పృథ్వీ దేవత కారణం. అన్నం అది వండుకోగలిగి కొత్త కొత్త వస్తువులు తయారు చేయాలంటే అగ్నిదేవుడు కావాలి. వీటన్నిటికీ ఆధారమైంది ఆకాశం. ఈ 5 దేవతల్ని మనం పూజ చేయటం నేర్చుకోవాలి. మన శరీరము ఈ 5 దేవతలతో నిర్మించబడి ఉన్నది. ఆకాశదేవత, వాయుదేవత, అగ్నిదేవత, జలదేవత, పృథ్వీదేవత. దీన్నే పంచతత్వాలు అంటాం. ఈ పంచతత్వాలతో నిర్మించబడినది కనుక దీనిని ప్రపంచము అంటాం. సిద్ధి బాగా పేరు వస్తే ప్రసిద్ధి. పంచ ప్రపంచ అంటే 5 బాగా జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగేటటువంటి ఈ విశ్వాన్ని ప్రపంచము అంటాం. ఇందులో మనం పుట్టాం, పెరుగుతాం, చనిపోతాం. మనమే కాదు, ప్రతి వస్తువ. ఓ జంతువు పుడుతుంది, పెరుగుతుంది, చచ్చిపోతుంది. ఓ చెట్టు కూడా విత్తనం నాటితే పెరుగుతుంది, దాని కాలం అయ్యాక చనిపోతుంది. కొండలు అంతే, దేవతలు అంతే. ఎటొచ్చి వాళ్ళ జీవితకాలం చాలా విస్తృతంగా ఉంటుంది. అందుకే లలితా సహస్రనామంలో దాన్ని ఆబ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అని ఒక లైన్లో చెప్పాడు. ఆబ్రహ్మ కీట జనని, బ్రహ్మ దగ్గర నుంచి పురుగు వరకు ఎవరవుతే తల్లు, ఆ తల్ల ఏం చేస్తుంది? వర్ణాశ్రమ విధాయిని. మానవులకైతే 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పేరుక ఏదో పెట్టుకుని కొట్టుకోవటానికో ఎలక్షన్స్కో ఉపయోగించుకుంటున్నాం తప్ప, ఆ 4 వర్ణాలు అసలు అమ్మ ఆదిశక్తి. ఎందుకు అసలు ఆ 4 రకాలుగా పెట్టిందో మర్చిపోయాం మనం. ఏదో మనం జాతి చెప్తూ ఉంటాం, కులం చెప్పుకుంటూ ఉంటాం, ఇంకా మాట్లాడితే గోత్రాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ గోత్రానికి ఆధారమైనటువంటి ఋషులు ఏం చేశారో మనకి తెలియదు. అవన్నీ మళ్లీ పైకి వస్తే తప్ప మానవ జాతి సుఖంగా బతకలేదు. దాన్ని బతకటానికి హిమాలయాలలో గత 200 సంవత్సరాల నుంచి చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఋషులు చూస్తూ ఊరుకోరు కదా. మీరు మీ గోత్రనామాలు చెప్పుకుంటే మీ గోత్రాల ఋషి పేరే తెలియకపోతే అది మీ తప్పు కానీ ఋషి అక్కడ ఉన్నాడుగా హిమాలయాల్లో. వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవరైనా మీ అమ్మ పేరు ఏంటి అని అడిగితే చెప్పలేకపోతే, మీ నాన్న పేరు ఏంటో చెప్పలేకపోతే బాధపడతాం కదా. మరి గోత్రాలు చెప్పుకుని ఆ ఋషులు అసలు ఏం చేశారు ప్రపంచానికి? ఈ మొత్తం ప్రపంచాన్ని ఆ ఋషులే కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు మనుషులే. మీకు తెలుసేమో, ఇదివరకు అయితే కంపాసులు అవి వచ్చాయి, కానీ ఇదివరకు ఓడలో వెళ్తున్నప్పుడు దిశ చూడాలి అంటే ఉత్తర దిశ చూసేవారు. ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది, ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ సప్త ఋషులు తిరుగుతూ ఉంటారు. దాన్ని బట్టి ఎప్పుడైతే ఉత్తర దిశ తెలుస్తుందో మిగతా దిశలు తెలిసిపోతాయి. ఆ ధ్రువుడు మానవుడే, ఆ సప్త ఋషులు మానవులే. అలాంటి సంతతి అయినటువంటి మనము దిశ లేకుండా లక్ష్యము లేకుండా పుడుతున్నాం, ఆర్జించుకుంటున్నాం, చచ్చిపోతున్నాం. అది ఈ 2 సంవత్సరాలలో కరెక్ట్ చేసుకోగలిగే వాళ్ళు ముందుకు వస్తే. ఋషులు ఏం చెప్తున్నారు అంటే, ప్రపంచాన్ని మీ చేతుల్లో పెడతాం, మీరు ప్రపంచ నాయకులు అవుతారు, గ్యారెంటీ. వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంది. ఏంటా సబ్జెక్ట్ అంటే మళ్ళా కన్ఫ్యూజ్ కాకండి, కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పటం లేదు. చెప్తున్న సబ్జెక్ట్ ఏంటంటే జీవించటం ఎలా అన్నది మనం మర్చిపోయాం. మనం జీవించటంలే, జీవించబడుతున్నాం. ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే బయట కారణాలు వెతుక్కుంటాం, తప్పు అక్కడ జరుగుతుంది. వ్యాధి నివారణ ఎందుకు చేయలేకపోతున్నాము? రోగాలు తగ్గిస్తున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఇదివరకు నాకు తెలిసి సినిమాల్లో హీరోని చంపేయాలి అంటే టీబీ వచ్చేది కదా. ఇప్పుడు ఎవరినైనా చంపేయాలి అంటే ఏ రోగం వస్తుంది? క్యాన్సర్ వస్తుంది. రోగం పేరు మారిందంటే, కానీ చావటానికి చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది. వ్యాధులేం తగ్గలే, పెరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే, మనం అందరము చేస్తున్న తప్పు ఏంటి అంటే కారణాలు బయట వెతుకుతున్నాం. మీ సమస్యలన్నిటికీ కారణం మీ లోపలే ఉన్నది. ఆ కారణం తీసేస్తే సమస్య ఉండదు. అంత సులభంగా పోగొట్టుకోవచ్చు, సులభంగా. ఈ రోజే పోతుంది. గురువు దగ్గరికి వెళ్లి క్యాన్సర్ పేషెంట్ వెళ్తే తక్షణం నయమైన కేసెస్ మీరు విన్నారా లేదా? విన్నారా లేదా? ఎవరైనా విన్నారు కదా. మరి వాళ్ళు ఎలా తగ్గించగలుగుతున్నారు? మందులేం వాడటం లేదు కదా. రాఘవేంద్ర స్వామి అనుగ్రహంతో ఎంతమంది జీవితాలు ఎంత గొప్ప గొప్పగా మారాయో నేను మైక్లో చెప్పచ్చో చెప్పకూడదో, కానీ ఫిల్మ్ యాక్టర్ రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడు, మీకు తెలుసో తెలియదు. ఇక్కడే అతని జీవితం మారింది. ఆయన జీవితంలో 100వ సినిమా రాఘవేంద్ర స్వామి గారిని ఆయన రోల్ వేశాడు. రాఘవేంద్ర స్వామి జీవితాన్ని ప్రపంచానికి అందజేశాడు. మరి మనం వచ్చాం కదా ఇక్కడికి. మరి అతను అంత బాధల్లో ఉన్నప్పుడు అంత గొప్పవాడు అవుతే మరి మనం ఎందుకు అవలేము? మీకు ఏం చేయాలో అర్థం అవటం లేదు. అది అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఆ సంస్థలు ఋషుల ద్వారా ఏర్పరిచిన సంస్థలు అని మీకు తెలియటం లేదు కనుక, ఆ సంస్థల వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మీరు మంత్రాలయానికి రండి. బ్రహ్మకుమారి సమాజము, కల్కి అవతారము, ఎక్కిరాల కృష్ణమాచారి, వరల్డ్ టీచర్ ట్రస్ట్, శ్రీరామ్ శర్మ ఆచార్య, శాంతికుంజ హరిద్వార్, ఇవన్నీ కూడా ఒకనొకప్పుడు ఋషుల ఆశ్రమాలే. కానీ ఇప్పుడు ఎవరు హిమాలయానికి వెళ్లి ఆశ్రమానికి వెళ్లి నేను నేర్చుకుంటాను అని అవడు అండు. కనీసం నేను అన్ను అంత చల్లో పోయి అక్కడ కూర్చుంటే నాకు తిండోడు పెడతాడు అక్కడ. పూర్వకాలంలో అయితే సాధకులకి దమ్ముండేది, అన్ని వదులుకుని వెళ్లగలిగేవారు. ఇప్పుడు మీరు వెళ్లినా అక్కడ ఋషులు లేరు, ఆశ్రమాలు లేవు. కానీ ఆశ్రమాలు మీ దగ్గరికే వచ్చేసాయి. ఈ మంత్రాలయంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సత్రయాగము, రాబోయేటటువంటి 2 సంవత్సరాలలో ఈ సత్రయాగం యొక్క ఫలితాలే మీరందరూ చూడబోతున్నారు. మీరు ఆచరించగలిగితే మీరు లీడర్స్ అవుతారు, మార్గదర్శకులు అవుతారు. అది ముందు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేర్చుకుని వెళ్ళండి. ఏం నేర్చుకోవాలి? మనం జీవించటానికి మనకి 3 రకాలైనటువంటి శరీరాలను ఉపయోగించుకోవటం తెలియాలి. 3 శరీరాలు మనకి ఉన్నాయి, మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. కానీ అందులో ఈ భౌతిక శరీరమే మనం ఉపయోగించుకోగలుగుతున్నాం తప్ప మిగతా 2 శరీరాలు మనకు ఉపయోగించుకోవటం రాదు. ఈ భౌతిక శరీరం కూడా దేనికి ఉపయోగించుకోగలరు మీరు? దానికి కావాల్సింది అందజేయటానికి. తప్ప అక్కడ జరుగుతుంది. తాగుబోతుగాడు దానికి ఇంత తాగుడు పోస్తాడు తప్పని తెలిసిన, సిగరెట్ తాగేవాడు తప్పని తెలిసిన సిగరెట్ తాగుతాడు, ధ్యానానికి కూర్చోవాలి అని తెలిసినా ధ్యానానికి కూర్చోరు. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తారు 3 గంటల పాటు మేము ఎలా కూర్చుంటాం సార్ అని. కానీ టీవీ ముందు 6 గంటలు కూర్చుంటున్నారు. ఈ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది సౌత్ ఆఫ్రికాలో, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరుగుతుంది. అది మంచినీళ్ళు కూడా తాకకుండా దాని ముందు కూర్చోగలుగుతున్నాం. కూర్చోలేని వాడు అక్కడెందుకు కూర్చోగలుగుతున్నావు? అంటే ధ్యానం నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఇందాక నేను చెప్పానే, ప్రతి సమస్యకి నీవే కారణం అని. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు ఇష్టం లేదు. చదువుకోవాలని ఇష్టం ఉండదు పిల్లవాడికి. ఏం చేస్తున్నారు? పొందిలే బాబు, ఇష్టం వచ్చినప్పుడే చదువుకొని ఇంట్లో కూర్చోబెడుతున్నారా కొట్టి పంపిస్తున్నారా? మీలో ఎంతమంది అయ్యో మా పిల్లవాడికి చదువుకోవాలని లేదండి, అందుకని మేము చదివించలేదు అని మీలో ఉన్నారు ఎవరైనా ఆ మాట చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఏం చేస్తారు మీరు పిల్లవాడిని? కొట్టి మరీ పంపిస్తారు. అంతవరకు ప్రేమగా చూస్తున్నా, స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తారు? చిన్నవాడు అయితే బలవంతంగా పంపిస్తాం. అలాగే మిమ్మల్ని ఎవరు కొట్టలేరు. ధ్యానం చేయాలని లేకపోతే మీరే మిమ్మల్ని కొట్టుకుని బలవంతంగా కూర్చోండి. ఇక్కడ ఈ జీవించే కళలో 3 శరీరాలు మీకు ఉంటాయి అని చెప్తూ ఇది చెప్తున్నాను నేను. ఈ 3 శరీరాలలో మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ శరీరం గురించి పూర్తి వివరణ ఇచ్చిన ఆయనటువంటి మధ్వాచార్యులు, ఆ పరంపరలోనే మన రాఘవేంద్ర స్వామి ఉన్నాడు. దాన్ని ద్వైతము అంటాం. టెక్నికల్ వరల్డ్ అది మీరు నేర్చుకుంటే చాలా మంచిది. ఈ మెలకుగా ఉన్న శరీరాన్ని జాగ్రత్త అవస్థ అంటాం, తప్పే మెలకుగా ఉన్న స్థితి అంటాం. ఈ పేర్లు మీకు గాభరా పెట్టడం లేదు కదా, చెప్పింది అర్థం అవుతుందా? ఇప్పుడు మనం ఏంటి? నిద్రాస్థితిలో ఉన్నాం. నిద్రాస్థితిలో లేవా? షూరా? అందరూ మెలకుగా ఉన్నారా? చూడండి పక్కన ఎవరైనా పడుకుని ఉన్నారేమో. ఇప్పుడు అర్థమైందా? మెలకుగా ఉంటే జాగ్రత్త అవస్థ. మెలకుగా ఉన్నప్పుడు మీరు గాలి పీల్చుకుంటూ ఉంటారు కదా. గాలి పీల్చుకునే విధానం తెలిస్తే మీ ఏది మీరు మీకు కావాలని ఎక్కడికి వెళ్లి అడగక్కర్లే, మీ దగ్గరికే వస్తాయి. ఆ రహస్యం తెలిపినటువంటి మహాశక్తి మధ్వాచార్యులు. ఇదివరకటి జన్మలో ఆయన హనుమంతుడిగా పుట్టి రాముడికి సహాయం చేశాడు. ఈ వ్యక్తి హనుమంతుడు లేకపోతే రాముడికి ఏం పని జరిగి ఉండేది కాదు. కానీ హనుమంతుడు ఎవరి కొడుకు? వాయుపుత్రుడు. మరి మీరెవరి కొడుకు? మీ తండ్రి పేరు అడగటం లేదు నేను, అది చెప్పొద్దు. మీరెవరి కొడుకు? మీరు గాలి పీల్చుకుంటున్నారు. ఏ క్షణంలో గాలి ఆగిపోతే ఏమవుతారు మీరు? ఇంచేత మనం అందరం కూడా వాయుపుత్రులమే. పుత్రులు అంటే మేము మమ్మల్ని వదిలేశారనుకోకండి, మీరు వాయుపుత్రికలు, వీళ్ళు వాయుపుత్రులు. ఏదైనా ఏంటుంది అక్కడ గాలి పీల్చుకునే విధానం. మెలకుగా ఉన్నప్పుడు మనం రకరకాలుగా గాలి పీలుస్తాం. కోపంగా ఉన్నప్పుడు ఒకలాగా గాలి పీలుస్తాం, శాంతంగా ఉన్నప్పుడు ఒకలాగా గాలి పీలుస్తాం. ఆ తేడా మీకు తెలుసుగా. శాంతంగా ఉన్నప్పుడు గాలి పీల్చే విధానం, కోపంగా ఉన్నప్పుడు గాలి పీల్చే విధానానికి తేడా ఉంటుంది కదా. అంటే ఈ కోపము కానీ ఈ శాంతం కానీ బయట ఉన్న పరిస్థితుల వల్ల రావటమే, మీకు ఊపిరి పీల్చుకోవటం తెలియకపోవటం వల్ల వస్తుంది. అది నేను ఇక్కడ నేర్చుకోమని చెప్తున్నది. మీరు కనుక కరెక్ట్ గా పీల్చుకోగలిగితే, అందుకే మీరు చూసి ఉంటారు ఏ సంస్థ వాళ్ళు చెప్పినా మొదట ఏం చెప్తున్నారు మీకు, శ్వాస మీద ఎలా పీల్చుకోవాలి. అంచేత నేను ఇక్కడ ఇచ్చే సలహా మన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా నాతో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి అయితే అది ఆర్డర్. అది శాంతికుంజ హరిద్వార్ కార్యక్రమాలతో పాటు ఇంకొక సంస్థతో మీరు డైరెక్ట్ సంబంధం పెట్టుకోండి. ఈ ఆర్డర్ జాగ్రత్తగా మీరు రేపటి నుంచి మొదలెట్టేయాలి. దీని గురించి చెప్తున్నాను నేను. ఎలాంటి పరిస్థితి ఉన్నా మీరు ఆ పరిస్థితితో యుద్ధం చేయక్కర్లేదు. ఆ పరిస్థితే మీకు అనుకూలంగా మారుతుంది. అది చెప్పినతను రాఘవేంద్ర స్వామి. ఆయన ఈ మధ్వాచార్యుల యొక్క పరంపరలో వచ్చినటువంటి శిష్యుడు. ఆయన ఈ ద్వైత వేదాంతం యొక్క మఠాధిపతి. ప్రహ్లాదుడు యుద్ధం చేశాడు ఆ హిరణ్యకశ్యపుడితో. యుద్ధం చేయలేదు, నీలాంటి తండ్రి అక్కర్లేదు అని కూడా అన్నాడు. ఆ తండ్రి కావలసినట్టు ఆయన తాగొట్టాడు. ప్రహ్లాదుడికేమీ అవలేదు. చివరికేమైంది, హిరణ్యకశ్యపుడు పోయాడు, ప్రహ్లాదుడు రాజయ్యాడు. యుద్ధం చేశా, యుద్ధం చేయలేదు. మళ్ళా రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుడుగా ఆ భక్తితో ఏమీ చేయకుండా కేవలము ఆ భక్తి ఏర్పరచుకోవటం వల్ల అంత విషమమైన పరిస్థితుల్లో కూడా అతను సుఖంగా ఉండగలిగాడు. తర్వాత రాజ్యం చేసుకున్నాడు. యుద్ధం చేసి కాదు, భక్తితో చేసుకున్నాడు. తర్వాత విభీషణుడుగా పుట్టాడు. విభీషణుడు రావణాసురుడి యొక్క తమ్ముడు. విభీషణుడు ఏమైనా యుద్ధం చేశాడా? లంకలోనే ఉన్నాడు. రావణాసురుడు ఏదేదో గందరగోళం చేస్తూనే ఉన్నాడు, ఈయన రామనామం చేసుకుంటూనే ఉన్నాడు. చివరికేమైంది, రావణాసురుడు వెళ్ళిపోయాడు. రాజ్యం ఎవరికి వచ్చింది? విభీషణుడికి వచ్చింది. మళ్లీ మనందరికీ కూడా ఆ రాజ్యాన్ని ఇప్పించి ఈ పృథ్వీని స్వర్గంగా మార్చే బాధ్యతగా రాఘవేంద్ర స్వామిగా అవతరించాడు. అక్కడ కొడుకుగా వ్యక్తిగతంగా నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. వ్యక్తిగతంగా ఆవిడకి నేర్పలే, తను మాత్రం అలా ఉన్నాడు. విభీషణుడు వచ్చేసరికి కుటుంబంలో ఎలా ఉన్నా కూడా తను మాత్రం అలా ఉన్నాడు, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా. రాఘవేంద్ర స్వామిగా వచ్చేసరికి మొత్తం సమాజానికి అందజేసి, అతనికి తెలుసు సమాజానికి నేను ఒక లైఫ్ టైంలో నేను చెప్పలేను అని. అంచేత ఈ 5 రకాల శ్వాసల్ని పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గర సాధన చేసి, ఇక్కడే దగ్గరగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది అది, అక్కడ 12 ఏళ్లు తపస్సు చేశాడు. అది 12 ఏళ్లు తపస్సు చేశాక వెంకటేశ్వర స్వామి లక్ష్యం ప్రత్యక్షమై ప్రహ్లాదుడుగా, దాని తర్వాత విభీషణుడుగా. రామసేవ చేసుకునేవాడు ముందు రాముడు సీత ఇక్కడే కూర్చున్నారు. ఆయన సమాధి ఎక్కడుందో అక్కడే కూర్చున్నాడు. అక్కడే ప్రహ్లాద తన యజ్ఞం చేసుకున్నాడు. అక్కడే నువ్వు సజీవ సమాధి అయిపోన్నాడు. దేవుణ్ణి ప్రత్యక్షం అయితే మన అలా అడిగుంటే ఏం చేద్దాం, నీ బుద్ధి ఉందా అని అడిగుండేవాళ్ళం. ఏమయ్యా నేను నీకు వరాలు కోరుకోవడానికి నేను ప్రార్థన చేస్తే నువ్వు సమాధిలోకి వెళ్ళిపోమంటావా చచ్చిపోమంటావా అని. కానీ వాళ్ళు అడిగింది ఏంటి, వెంకటేశ్వర స్వామి సజీవ సమాధి అయిపో, 700 సంవత్సరాల వరకు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మార్గదర్శనం చేయి. ఇప్పటికి 400 ఏళ్లే అయ్యాయి, ఇంకా 300 ఏళ్ల వరకు ఆయన సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ మనం మంత్రాలయాన్ని మర్చిపోయాం. చేత రెండోది ఏంటి అంటే, సంవత్సరానికి 3 రోజుల పాటు ఖచ్చితంగా మంత్రాలయానికి రండి. దగ్గరగా ఉన్నవాళ్ళు రోజు రండి, వారానికి 1 రోజు రండి, గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ రండి ఇక్కడికి. ఏదైనా ఆశీర్వాదం పొందాలి అంటే ఇంటి దగ్గర కూర్చుంటే ఏం రావు. దగ్గరగా మీరు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు మంత్రాలయానికి. ఎందుకని చెప్తున్నాను, ఇది భక్తుడికి ఎప్పుడు కూడా మంత్రమే ఫలిస్తుంది కదా. ఏ ఋషి అయినా వాల్మీకి అంటే నామమంత్రంతో, నారదుడు ప్రహ్లాదుడు వాళ్ళు నారాయణ మంత్రంతో, ధ్రువుడు వాసుదేవ మంత్రంతో. మంత్రాలు మారుతూ ఉంటాయి కానీ శక్తి మారదు. అంచేత ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, మీరు ఏ గురువు శిష్యులైనా ఏ మంత్రాన్ని మీరు చేస్తున్నా దాన్ని మార్చుకోవద్దు. మంత్రంలో ఏం లేదు, మంత్రం ఎలా చేస్తామనే శ్వాసలో ఉంది. అందుకే మంత్ర నవారణం అనే పుస్తకంలో 700 కోట్ల గురించి రాసి ఉంది ఆ పుస్తకంలో మంత్ర నవారణం అని. అందులో వాడు మొదటి పేజీలో రాస్తాడు, 700 కోట్ల మంత్రాలు ఇక్కడ ఇస్తున్నాం మేము, ఇందులో ఏది గొప్ప మంత్రమో అని అడిగితే నువ్వు నరకానికి పోతావు. ఇంకంటే అన్ని మంత్రాలు సమానమే, 2 అక్షరాల 3 అక్షరాల 70 అక్షరాల, అది నీ ఇష్టం. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏది మంత్రాలు ముఖ్యమో, ఏ మంత్రం చాలా గొప్పదు అనేం లేదు. అన్ని మంత్రాలు ఎవడు చదివినా ఎంఎస్సీ అని డిగ్రీ ఇస్తాం, సైన్స్ చదివితే 2 అక్షరాలే ఇస్తాం, లేకపోతే 2½ అనుకోండి ఎంఎస్సీ అంటే, లేకపోతే ఎంఏ అంటాం, 2 అక్షరాలేగా చెప్తాం. కానీ వాడు ఎన్నేళ్ళు చదువుతాడు, ఒకే సబ్జెక్ట్ చదువుతాడా? ఒకడు పాలిటిక్స్ చదువుతాడు, ఒకడు కెమిస్ట్రీ చదువుతాడు, ఒకడు ఫిజిక్స్ చదువుతాడు, కానీ అందరూ మాస్టర్సే. అంచేత మీరు ఏ మంత్రం చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, చేయవలసిన విధానంగా మీరు చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. అంచేత ఇక్కడ నేను ఆర్డర్గానే చెప్తున్నాను, ఏదో ఒక సంస్థతో లింక్ పెట్టుకోండి, అందరినీ అడగండి వచ్చిన వాళ్ళని, వాళ్ళు ఋషుల యొక్క సంస్థలు. మీ గోత్రాలకు అనుసారంగా మీరు ఆటోమేటిక్ గా అటు వెళ్తారు. మళ్ళా మీరు గాభరా పడిపోకండి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడికి వెళ్తే అదే రైట్. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ లేచి నుంచుని ఒక ప్రశ్న వేస్తాడు అనుకోండి, మాస్టారు నేను మీ స్పీచ్ వినొచ్చా అని, వినొచ్చు వినకూడదా? లేచి అడుగుతాడమ్మా, నేనేం చదువు చెప్పాలి, వినొచ్చా వినకూడదా? అర్థమైందా అంటే ఏం చెప్తున్నా, నువ్వు వచ్చావంటే వినొచ్చు, ఆ సంస్థ దగ్గరికి వెళ్ళావంటే చెయ్యొచ్చు, మళ్ళీ నువ్వు అడగబాక ఆ ఋషి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని. ఒప్పుకుంటేనే వెళ్ళగలవు, లేకపోతే వెళ్ళలేవు. కానీ అదేంటో తెలుసుకుని మీకు నచ్చిన ఒక సంస్థకి మీరు మెంబర్ అయ్యారు, ఆ విషయాలు నేర్చుకుంటున్నాను అని నాకు రేపు సాయంత్రం వచ్చినప్పుడు చూపిస్తే నేను చాలా చాలా ఆనందిస్తా, నా బాధని మీరు అర్థం చేసుకున్నారు అని. కాదు, అన్ని సంస్థలకి ఆధారమైనటువంటి ఒక విషయం ఉంది. ఏ కాలేజీకి వెళ్లి నువ్వు చదువుకోవాలన్నా కాగితం ఉండాలి, పెన్ ఉండాలి, అంతే కదా. పుస్తకాలు అంటారు, పుస్తకాలు కూడా ఏంటి, కాగితం మీద ఇంకుతో ముద్ర వేస్తారు కదా, పెన్ను ఇంక్. పుస్తకాల్లో ఏముంది, కాగితం ఉంది, దాని మీద వాడెవడో రాసింది గుర్తుంది. అంచేత ఏ విద్య నేర్చుకోవాలన్నా మీకేం కావాలి, కాగితం కావాలి, పెన్ను కావాలి. అలాగే ఇన్ని సంస్థలతో పాటు రెండు విషయాలు అందరికీ తెలియాలి. ఒకటి, చిన్న పిల్లవాడికి పెన్ను ఇచ్చేసాం అనుకోండి, వాడు చదివేసుకోగలడా? రాస్తాడు కాగితం మీద, కాగితం పెన్ను ఇస్తే వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, దాన్ని ఏమంటారు మీరు, ఎదురు గీకుతాడు. తల్లిదండ్రులు అయితే ఎంత అందంగా గీకాడు అంటారు, పక్క వాళ్ళు అయితే వేధవా నా పెన్ను కాగితం ఖరాబ్ చేశాడు అంటారు. అది చూసే విధానం బట్టి ఉంటుంది, తల్లిదండ్రులకు అయితే చాలా ముద్దుగా ఉంటుంది, అది అలా ఉండాలి కూడా. కానీ ముద్దుగా ఉండి వాడు రాసిన గీతలంతా మీకు నచ్చిన సబ్జెక్టు కాదు, అర్థమవుతుంది కదా. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, జీవించే విధానం గురించి, మెలకుగా ఉన్నప్పుడు ఏం చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అది మర్చిపోకండి, నేను చెప్తున్నది మిమ్మల్ని ఋషులుగా అయిపోయి జీవితాలు వదిలేయాలని కాదు, అసలు మీరు జీవించడమే తెలియటం లేదు మీకు, జీవించటం నేర్చుకోండి అని చెప్తున్నాను. దాంట్లో చాలా ముఖ్యమైనది ఏంటి జీవించటానికి, శ్వాస. ఊపిరుంటేనే కదా జీవిస్తాం. సైంటిస్టులు ఒక మెషిన్ కనిపెట్టారు, ఆ మెషిన్ యొక్క ఉపయోగము దక్షిణావర్త శంఖంతో జరుగుతుంది. శంఖం తెలుసు కదా, ఒకటి దక్షిణావర్త శంఖం అని ఉంటుంది, ఒకటి మామూలు శంఖం ఉంటుంది. ఆ దక్షిణావర్త శంఖాన్ని ప్రదక్షిణ చేయగలిగే వాళ్లే, అందుకే దాన్ని దక్షిణావర్త శంఖము. వర్త అంటే తిరగటం, దక్షిణ అంటే కుడివైపు తిరగటం. ప్రదక్షిణ కూడా మనం కుడి చేతి వైపు నుంచే తిరుగుతాం మనం. అంచేత ప్రదక్షిణ రోజుకి 108 కంటే తక్కువ చేసుకోకండి. 108 అనే సంఖ్య జీవించటానికి చాలా ముఖ్యమైనది. అందుకే మంత్రజపానికి కూడా 108 పూసలుంటాయి. అవి ఎందుకుంటాయి, ఏముంటాయి, వీలుంటాయి తక్కిన రోజుల్లో చెప్తాను. కానీ ప్రస్తుతం సైంటిఫిక్ గా నేను చెప్తున్నది ఒప్పేసుకోండి, 108 అనే సంఖ్య జీవించటానికి చాలా ముఖ్యం. ఇందుకు మన కాలం సంవత్సరం పాటు ఉంటుంది. నువ్వు ఎన్నేళ్లు బతికావు అన్నది సంవత్సరాలు బట్టి కదా లెక్క పెడదాం. కలియుగం ఎన్నేళ్లు ఉంటుంది అంటే 432,000 సంవత్సరాలు అంటాం. ఎప్పుడు ఎవడో పాపం చనిపోయాడు అంటే మొట్టమొదటి మనం ప్రశ్న ఏం వేస్తాం, వయస్సు ఎంత అంటాం. 30 అంటే అయ్యో పాపం అంటాం. కాదండి, 89 అమ్మయ్యా పర్వాలేదు అంటాం. కాలం లెక్క పెడతాం మనం. కాలం ఎంత, 12 అంతే కదా. తెలుగు నెలలు కావచ్చు, తమిళ నెలలు కావచ్చు, ఉర్దూలో ఉన్న నెలలు కావచ్చు, ఇంగ్లీష్ నెలలు కావచ్చు, రోజులు లెక్క పెట్టడంలో తేడా ఉంటుంది కానీ 12 ఉంటాయి. ఈ 12 కాలంలో మీ మీద 9 నుంచి కిరణాలు పడుతూ ఉంటాయి. 12 × 9 ఎక్కాలు వచ్చిన వాళ్ళు చెప్పండి, నాకు ఎక్కాలు రావు. 12 × 9 అది 108 కారణం. ఇందుకు ముఖ్యం అంచేత మీరు చేసే ప్రదక్షిణ 108 చేస్తే ఆ రోజు నవగ్రహాల శాంతి జరిగిపోతుంది, ఖచ్చితంగా జరిగిపోతుంది. అందుకు చేయమంటాను నేను. అంటే నేను చాలా మంది 108 పోనీలే అబ్బా, 99 12 తిరగండి. 12 × 9 మీ వీలు చూసుకుని ఇక్కడ తిరగండి, నేర్చుకోండి. అది ప్రదక్షిణ చేయటం ఏమిటో ఎలాగో. దానికి దక్షిణావర్త శంఖం ఆ కాలాన్ని తయారు చేస్తుంది. ఇంచేంత కృష్ణుడి చేతిలో శంఖం ఉంటుంది. కృష్ణుడి చేతిలో ఉన్న శంఖానికి పేరేంటో తెలుసా మీకు? పాంచజన్యము. ఈ పంచతత్వాలు అందులోంచి పుడతాయి. అంచేత ఆ పాంచజన్య శంఖంలోంచి ప్రపంచం అంతా బయటకు వస్తుంది. అంచేత అక్కడ మీకు కనిపిస్తోందా దక్షిణావర్త శంఖం? మీకందరికీ కనిపిస్తోందా? దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తర దిశ నుంచి ధ్రువుడు, సప్త ఋషుల నుంచి కిరణాలు వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. ఇలాంటి స్థితిలో తీర్థస్థలంలో కనుక మీరు చేస్తే మీరు ఊహించలేరు ఎంత లాభం. నేను 108 అని చెప్పాను. మీకు ఓపిక ఉంటే అలా తిరుగుతూ ఉండండి, రాత్రి పగలు తిరుగుతూ ఉండండి, బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ తిరుగుతూ ఉండండి. దాని లాభం తెలిస్తే అది చేస్తే కదా లాభం. ఇందాక గుంజీలు మీతో పాటు నేనే చేశాను, గొప్ప కోసం కాదు, చేసుకుంటాను నేను కూడా. కానీ ఈ మధ్య 3-4 నుంచి కొంచెం ఎండదెబ్బ తిగిలి కదలలేని స్థితిలో ఉన్నాను కనుక చేసుకోలేదు. లేకపోతే నేను ఎప్పుడూ కూడా నాతో పాటు సాధనలు మీతో పాటు నేను చేస్తాను. చేయకుండా ఏం రాదు ఎవరికైనా. నీ కబుర్లు చెప్తే వస్తుందా, పని చేస్తే వస్తుంది. అంచేత ఈ దక్షిణావర్త శంఖం ఒక చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది దాన్ని ఉపయోగించుకోగలిగితే. దానికి 5 జర్మన్ సైంటిస్టులు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి, నాకు ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని రమ్మన్నాను. మరి ఆయన వీలు సైంటిస్టు అది అంటే మరి అంత ఈజీగా వాళ్ళకి వీలు ఉండదు. కానీ నేను పిలిచాను గనక వస్తానన్న నమ్మకం ఉంది. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆయన వెంటబడి ఈ శంఖంతో మన ఇళ్లల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ మనకి పనికి రాని తరంగాలే ఏర్పడతాయి ఆ మెషిన్ చెప్తుంది, ఆయన దగ్గర ఉన్న మెషిన్. ఉదాహరణకి మీరెక్కడో మీ కుర్రవాడు అమెరికాలో ఉన్నాడు అనుకుందాం. ఇంకోటం ఎందుకు, ఇందులో చాలా మంది వాళ్ల తాలూకు వాళ్ళు ఫారెన్ లోనే ఉన్నారు. ఈ మధ్య వాడు ఎక్కడున్నాడు ప్రస్తుతం అంటే ఆయన తన మెషిన్తో చెప్తాడు, కరెక్ట్ గా చెప్తాడు ఎక్కడున్నాడో, ఏ ఇంట్లో ఉన్నాడో అమెరికాలో. అంత కరెక్ట్ మెషిన్ అది. అది ఆయన వచ్చినప్పుడు మీలో కొంచెం సాహసం ఉన్నవాడు ఏదైనా ఒక యంత్రం కానీ ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఎవడైనా ఉత్తిని ఇచ్చేయగలదా అలాంటి యంత్రం? దానికి ఖర్చు అవుతుంది కదా. అంచేత ఆయనతో మాట్లాడి, మీలో ఎవరైనా దమ్మున్న వాళ్ళు డైరెక్ట్ గా ఆయన ట్రైనింగ్ ఇచ్చేస్తాడు మీకు ఆ మెషిన్ ఇచ్చి. ఆయన మొట్టమొదట ఆ మెషిన్ తయారు చేసినప్పుడు 120,000 ఎంతో అయింది ఆయనకి ఆ మెషిన్ తయారు చేసుకోవటానికి. ఇప్పుడు జర్మనీ నుంచి కొంతమంది సైంటిస్టులు ఆయనకి సహాయపడి మనకు అందుబాటులో మనం ఖర్చు పెట్టగలిగే అంత 10,000 ఎంతో అనుకుంటాను, కానీ ఒక 5-6 ఊళ్ళ వాళ్ళు కలిస్తే 100 మంది, ఒక్కొక్కడు 100 రూపాయలు ఇస్తే మెషిన్ వచ్చేస్తుంది. ఆ ఇంట్లో ఊళ్ళో మీరు ఉపయోగించుకోవచ్చు, అది ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. అంచేత ఆ దక్షిణావర్తి శంఖాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇది ఎలాగ మీ ఇండ్లల్లో అక్కడ మీకు ఎవరికైనా వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన దానికి కారణం కూడా చెప్తాడు, ఎక్కడి నుంచి ఆ విరోధకరమైన తరంగాలు వస్తున్నాయో అని. ఆ మెషిన్ కనుక పెట్టి ఇది మాత్రం ఫోటోయే ఇస్తాడు మీకు, ఇది పెద్ద కష్టమైంది కాదు, ఖరీదే ఫోటో ఉందమ్మా చిన్నది ఉంటే ఆ ఫోటో చిన్నదే ఇస్తాడు, అది ఎలా పెట్టుకోవాలో చెప్తాడు, అదేదో వేలల్లో ఉండదు, దీని ఖరీదు వేలల్లో ఉండదు కదా, రాగిరేఖ మీద మంత్రాచారణతో ఉంటుంది. ఇలాంటి మెషిన్ మీరు తీసుకోవచ్చు. ఆయన వచ్చాక ఇంకా మీరు ఆయన కానీ మెషిన్ ఉపయోగించాలి కదా, దానికి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉండాలి కదా, దానికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉండాలి కదా, ఆ మెషిన్ అంతా తీసుకురావడానికి ఆపరేటర్స్ కావాలి కదా, మరి దాని ఖర్చులు మీరు ఇచ్చుకుంటే చాలు. ఆయన ఎప్పుడూ కూడా లాభం కోసం చెయ్యడు, సాయి భక్తుడు, సాయి అనుగ్రహం వల్ల. ఇదేనమ్మ మెషిన్, ఇలా ఉంటుంది మెషిన్. ఆయన మొట్టమొదటిసారి మెషిన్ కనిపించినప్పుడు దాని ఖరీదు 120,000 ఎంతో అయింది ఆయనకి. తర్వాత ఫారెనర్స్ దీని ఉపయోగం చూసి వాళ్ళు కూడా సహాయపడి దాన్ని తక్కువ ఖర్చుకు తయారు చేశారు. ఆయన వచ్చినప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ యంత్రాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనం యజ్ఞం చేస్తున్నాం కదా, మొట్టమొదటి రోజు ఇక్కడ చేసిన యజ్ఞ ప్రభావము, మంచి ప్రభావము 1 కిలోమీటరే వెళ్ళింది. ఇవాళ ఎంతవరకు వెళ్ళింది? ఇవాళ 15 కిలోమీటర్ల వరకు దీని తరంగాలు వెళ్ళాయి. నిన్న 13, ఇవాళ 15, అంటే రోజు రోజుకి ఏమవుతుంది? అందుకని యజ్ఞాన్ని ఉపయోగించుకోండి. ఇందుకు చెప్తున్నాను అర్థమైందా? కాగితం పెన్ను గురించి చెప్తూ చెప్తున్నా. ఏ కాగితం పెన్ను చదువుకోవాలి అంటే ఇన్ని సంస్థలు ఉన్నాయి, కానీ ఏ సంస్థలో అయినా మీరు చదువుకోవాలంటే కాగితం పెన్ను ఉండాలి మీకు. మొట్టమొదటి కాగితం ఏంటి? మీ శరీరమే. మీ శరీరాన్ని ఉపయోగించుకుంటారు. అంచేత కాగితం ఏంటి అంటే మీ శరీరమే. ఆ ముగ్గురిని చూపించమా. ఈయన జాగ్రత్తావస్థ కాగితం. మనందరి శరీరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. ఈయన ఎవరి అవతారం? హనుమంతుడే అవతారం, వాయుపుత్రుడు యొక్క అవతారం. రామాయణంలో వాయుపుత్రుడు హనుమంతుడే ఇప్పుడు ఇలా వచ్చాడు. ఇప్పుడంటే అక్కడ కింద సంవత్సరాలు ఇచ్చారు చూడండి, ఇప్పుడు లేడు ఆయన. ఈయన శిష్యుడు రాఘవేంద్ర స్వామి సశరీరంగా ఉన్నాడు. దాని తర్వాత పక్కనున్నతను స్వప్నలోకము అధిపతి. అది చూపించమ్మా, నా లైట్ అక్కడ పట్టడం లేదు. రామానుజాచార్యని చూపించు. ఈయన రామాయణంలో లక్ష్మణుడుగా పుట్టాడు, రాముడికి తమ్ముడుగా. తర్వాత ద్వాపరయుగంలో బలరాముడిగా పుట్టాడు. ఇప్పుడు రామానుజాచార్యులుగా పుట్టాడు. దాన్ని విశిష్టాద్వైతము అంటాం, కళలు అంటాం. మీలో కళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చేతులు ఎత్తండి. నేను చెయ్యట్లేదమ్మా, కనిపించటం లేదని పెట్టాను. కళలు కంటాం కదా, కానీ కళలు ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. కానీ ప్రతి సైంటిస్టు, ప్రతి గొప్పవాడు గాడు కలగంటాడు, నేను అంత గొప్పవాడిని అవ్వాలి అని. చుట్టుపక్కల వాళ్ళు వాడిని విక్రిస్తూ ఉంటారు, నువ్వేమవుతావు దాన్ని. కానీ వాడు ఆ కళను ఏం చేసుకుంటాడు? జరిగేటట్టు చేసుకుంటాడు. ఆ జరిగే విధానం ఆయన చెప్తాడు. అంటే ఇది ఏ అవస్థ? స్వప్నావస్థ, స్వప్న స్థితి. ఇది జాగ్రత్త అవస్థ. మనకి అసలు దీన్ని ఉపయోగించుకోవటమే రాదు, ఏదో కళలు కన్నా అంటాం తప్ప ఆ కళలు ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. దాని తర్వాత కళలు కన్న తర్వాత ఇంకో పని చేస్తాం మనం, నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోకి వెళ్ళిపోతాం తప్ప నిద్రాస్థితి వల్లే ఈ జగత్తంతా వస్తోంది అని వేద ఋషులు చెప్తారు. అందుకే దాన్ని కారణ శరీరము అంటాం. ఈ జగత్తంతటికి కారణం ఏంటంటే మీ నిద్రే. మీరు కరెక్ట్ గా నిద్రపోతే నేర్చుకుంటే ఓ పూర గుడిసెలో పడుకున్నటువంటి వ్యక్తి నిద్ర లేచేసరికి అది బంగారు భవంతిగా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. అది అలా జరిగిన సంఘటనలు అనేకం తెలుసు నాకు. ముఖ్యంగా లహరీ మహాశయ వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా యోగదాస్ సత్సంగ సొసైటీ వాళ్ళు, ఇంకా రాలేదా? వాళ్ళు వస్తే వాళ్ళ జీవితంలో అది మీకు కనిపిస్తుంది ఎలా జరిగిందో. అది చేయొచ్చు అది, కానీ అది చేయగలిగేవాడు సరేనండి ఇక్కడ నువ్వు పడుకుని నాకు బంగారం చేసి చూపించు అంటే చూపిస్తాడా? చూపిస్తే అది నకిలీ బంగారం అయి ఉంటుంది. నిజమైన బంగారం ఎవడైనా అలా చేసి చూపిస్తాడా? ఇంకో ప్రమాదం కూడా ఉంది వాడికి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో బోలొస్తుంది, ఏమయ్యా నీకు ఇంత బంగారం అలా వచ్చింది. కానీ అది సంభవమే. అంచేత నిద్ర సమాధి స్థితి. అంచేత స్తోత్రం ముక్కుందమ్మా, శివతాండవ స్తోత్రము, శివ మానస పూజ ఇవి రెండూ కనుక కరెక్ట్ గా చేసుకోగలిగితే ఆ నిద్రాస్థితితో మీ జీవితాలు ఒక రాత్రిలో మార్చేసుకోవచ్చు. కానీ నేర్చుకోవాలి ఇవంతా కూడా. అంచేత మొదటిదేంటి? మెలకుగా ఉన్న స్థితి, మధ్వాచార్య ద్వైత. రెండవది విశిష్టాద్వైతము, స్వప్న స్థితి. మూడవది నిద్రాస్థితి, దాన్నే సమాధి స్థితి అంటాం. ఆ పని చేయగలిగితే సమాధి స్థితి అంటాం. ఇప్పుడు సిద్ధిసాయి వాళ్లు సమాధి స్థితిలోనేగా ఉన్నారు, కానీ మన పనులన్నీ జరుగుతున్నాయి లేదా? మీకు తెలుసునో తెలీదో వెంకటేశ్వర స్వామి గుడి కూడా సమాధే. ఆయన ఒక వ్యక్తి శిలగా మారిపోతాడు, అది తెలుసు అందరికీ. ఇంకసేపట్లో ఆయన కళ్యాణం గురించి కూడా మీరు వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ సమాధి స్థితి అందులో మీకు ఆ కథలో మీకు తెలుస్తుంది. అంచేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఇప్పుడు సిద్ధిసాయి విగ్రహాలు దేవాలయాలుగా వస్తున్నాయి కదా. మరి వెంకటేశ్వర స్వామి కూడా ఒకప్పుడు మనిషే, తర్వాత విగ్రహంగా మారుతాడు, తర్వాత దేవాలయాలు వస్తున్నాయి. సమాధి స్థితి, ఈ మూడు స్థితులను ఎలాగ నువ్వు ఇలా ఉపయోగించుకోగలవు నీకు కావలసినట్టు అని చెప్పేది గాయత్రి మంత్రం. అంచేత పెన్ను ఏంటి? నీ శరీరం మీద గాయత్రి మంత్రంతో రాయాలి. గాయత్రి మంత్రం అంటే మంత్రం అనుకోకండి. ఓం భూర్భువః స్వః తత్సవితురః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియా ప్రచోదయాత్. ఏబిసిడి ఎక్స్వైజెడ్ అంటే ఇంగ్లీష్ వస్తుందా? రాదు. ఏబిసిడి ఎక్స్వైజెడ్ తెలిసాక దాన్ని కలపటం తెలియాలి మీకు కదా. ఏఐ కరెక్ట్గానే చెప్తున్నానా? ఓ ఓ అమ్మ అని కాకా వరకు వెళ్ళిపోతే చదవటం వస్తుందా? కానీ తెలియాలిగా అవి. అంచేత గాయత్రి మంత్రం అనేది వర్ణమాల. అంచేత అందరూ గాయత్రి మంత్రం నేర్చుకోండి. నేర్చుకుంటే ఏమవుతుంది? ఇది విద్మహే అనే పదంతో తెలుస్తుంది. గాయత్రి మంత్రంలో విద్మహే అనే పదం వస్తుంది. తర్వాత అక్కడ ఫ్లెక్సీ ఉంది, ఆ ఫ్లెక్సీ దగ్గరికి మన వాళ్ల మీద తీసుకెళ్లి చదవండి. అది అందులో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. విద్మహే ఇది, ధీమహి ఇది, ప్రచోదయాత్. ఇంచేత గాయత్రి మంత్రం అందరికీ తెలియాలి. మీరు ఏ సంస్థలో ఉన్నా కూడా గాయత్రి మంత్రం తెలియాలి. ఇది తెలియటం వల్ల ఏమవుతుంది? మీ శ్వాసను మెలకుగా ఉన్నా స్వప్న శ్వాస పీల్చుకోగలరు, మెలకుగా ఉన్నా నిద్రా శ్వాస పీల్చుకోగలరు. పీల్చుకుంటే కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. అంచేత గాయత్రి మంత్రం అందరికీ తప్పదు. అందుకే మన ఋషులు ఏం చెప్పారు? ద్విజత్వం అంటే రెండో పుట్టుక. మామూలుగా తల్లి గర్భం నుంచి పుడతాం మనం. తల్లి గర్భం నుంచి పుట్టాక మనం నేర్చుకునేదేదో నేర్చుకుంటాం, అది రెండో బర్త్. ఇంజనీర్గా పుడతాడో డాక్టర్గా పుడతాడో మారతాడు కదా. ఆ ద్విజత్వం అంటే, ద్విజత్వం అంటే వీడు బ్రాహ్మణ శూద్రుడు అని పిచ్చి ప్రశ్న అయితే, ద్విజత్వం అంటే ఇంకో జన్మ. తల్లి గర్భంలో మనిషిగా పుట్టాము, చదువుకుని ఇంజనీర్గా మారుతాడు, లేకపోతే చదువుకుని డాక్టర్గా మారుతాడు, చదువుకుని సైంటిస్ట్గా మారుతాడు, చదువుకుని బిజినెస్ మ్యాన్గా మారుతాడు. ఇది ద్విజత్వం అంటే రెండో పుట్టుక. ఆ రెండో పుట్టుకకి గాయత్రి మంత్రం చాలా అవసరం. ఓం భూర్భువః స్వః భూర్భువః స్వః అనేది జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను కదిపేటటువంటి బీజమంత్రాలు. వ్యాహృతులు అంటాం, ఎక్స్పాండ్ అవుతారు ఇది. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ మూడు చాలా అవసరం. పెన్ను రాస్తున్నారు వర్ణమాలతో. మీ శరీరం అక్కడ పెన్ను కాగితం పెట్టాము, ఏమవుతుంది? ఏమవుతుంది? తీసుకుని ఏం చేయాలి? దాన్ని రాసుకోవాలిగా. అంచేత మీ శరీరం మీద కాగితం, పెన్ ఏంటి? గాయత్రి మంత్రం. దాంతో మీరు రాసుకోవాలి. రాసుకోవటానికి విధానము యజ్ఞము. ఈ యజ్ఞము, ఈ యజ్ఞాన్ని ఎలాగ మీరు మీకు కావలసిన కోరికకి అనుగుణ్యంగా మీ శరీరాన్ని మార్చగలదో అనేది మీరు యజ్ఞాలు చేసుకుంటున్నారు కనుక. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది అది? 15 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. మీకేమీ తెలియకుండానే మీ యజ్ఞ ప్రభావం ఎంత దూరం పంపించగలుగుతున్నారో అర్థమైంది కదా. గాయత్రి మంత్రంతోనే పంపిస్తున్నారు ఈ విద్య. అది సరే, అదే తర్వాత. ఇప్పుడు మామూలుగా నేను క్లాస్ చెప్తున్నాను. అంచేత యజ్ఞము, దాని తర్వాత మంత్రం, గాయత్రి మంత్రం అందరికీ రావాలి, అందరికీ రావాలి. ఇంచేత ఒకసారి నాతో అనేస్తారా గాయత్రి మంత్రం? దీక్షలాగా అయిపోతుంది రాఘవేంద్ర స్వామి దాంట్లో. చేతులు మాత్రం ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకుని ఆ గోళ్ళను చూసుకోండి, నా వైపు చూడకండి. ఆ గోళ్ళ నుంచి శక్తి లోపలికి వెళ్తుంది మీకు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశేషమైన కారణం చేత ఈ దీక్ష మీకు రాఘవేంద్ర స్వామి వాళ్ళ చేత ఇప్పించింది. ఎందుకంటే ఇవాళ ఏంటి, మీ దీక్ష అక్షయంగా ఉండుగాక. ఇంత అద్భుతమైనటువంటి రోజు రాదు. అంచేత ఉత్తినే ఏం చెయ్యం అనిపిస్తుంది, ఉత్తినే ఏదో చెప్తున్నారని. కానీ కారణం చెప్పకపోతే మీకు దీని విలువ తెలియదు. అంచేత ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదో ఒక యజ్ఞ విధానం ఎలాగో నేర్చుకుంటున్నారు మీరు. క్రమక్రమంగా సాయంత్రం పూట నాకు వీలున్నప్పుడు అసలు ఈ యజ్ఞ విధానాన్ని ఎలా మౌళ్లు చేసుకోవాలో చెప్తాను నేను. ఈ యజ్ఞ విధానానికి ఒక సింపుల్ యూనిట్ ఒకటి రాబోతోంది. ఆ యూనిట్ వస్తే ఇంత పెద్ద పెద్ద ఇటుకలు అవి అక్కర్లే, చిన్న చిన్నవి ఒక ద్వాదశ రాశి ఇటుకలతో తయారు చేస్తున్నారు వాళ్ళు హైదరాబాద్ లో. ఇవాళే ఫోన్ చేశారు, వీలవుతే మేము తెస్తాం మాస్టర్ అని. అది తెచ్చేది ఏదో 1000 తిండన్నాను నేను. 1000 యూనిట్లు తిండయ్యా, ఎవరికి కావాల్సిన వాళ్ళు దాన్ని కొనుక్కుని తీసుకువెళ్తారు. అప్పుడు ఇంత ఖరీదైన ఉండదు మీకు. ఆ ఇటుకలు అలా పెట్టేసుకుని ఒక దీపము 5 అగరత్తులు వెలిగించుకుంటే యజ్ఞ ఫలితం వచ్చేస్తుంది. నన్ను చాలా మంది అడుగుతారు ఇంత మరి కావాలి కదా అని. ఇదివరకు రేడియోలు ఎంత పెద్ద ఉండేవో తెలుసా మీకు, మా తాతగారి టైంలో? ఇప్పుడు రేడియోలు ఎంత ఉన్నాయి? మరి జేబులో పెట్టుకునే రేడియో తీసుకుందామా, పెద్ద రేడియో తీసుకుందామా? అర్థమైంది కదా. అంచేత అందులోనూ టెక్నాలజీ డెవలప్ అవుతోంది. అంచేత యజ్ఞము, యజ్ఞ విధానము, దక్షిణావర్త శంఖము, గాయత్రి మంత్రం తప్పనిసరిగా తీసుకోండి. ఇంకొక ఏదో ఒక సంస్థతో, అంటే గాయత్రి మంత్రం యజ్ఞం చేస్తూ, ఇది మాత్రం మీకు శాంతి కుంజ వాళ్ళు నేర్పుతారు, ఆధారం ఇది అన్ని సంస్థలకి, ఏదో ఒక సంస్థతో సంబంధం పెట్టుకోండి. మీరు ఆ సంస్థతో సంబంధం పెట్టుకున్నాను అని రేపు నాకు తెలిపిన వాళ్ళు నేను చాలా ఆనందిస్తాను, చెప్పిన దానికి విలువిస్తున్నారని. కానీ ఆ సంస్థతో సంబంధం పెట్టుకోవాలంటే అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్లే చెప్తారు మీకు ఏది నచ్చితే అది పెట్టండి. హాయిగా చల్లగా ఉంది. కానీ ముందు ఆ శ్రీనివాసుడు ఎలా జరుగుతుంది, రాఘవేంద్ర స్వామి లాంటి వాళ్లకు కూడా ఆయన డైరెక్షన్స్ ఇవ్వగలిగేటువంటి వ్యక్తి యొక్క చరిత్ర ఇప్పుడు మీరు హరికథగా వినబోతున్నారు.